పరిణామక్రమం గురించి మనకు ఎంత బాగా తెలిస్తే అంత ఖచ్చితంగా మనం ఏం సాధించాలో తెలుస్తుంది. అంటే మనం ఇప్పుడు కాలేజీలో చేరాం, కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేరాం, అప్పుడు ఏం సాధించాలో మనకు ఆల్రెడీ తెలుసు. కంప్యూటర్లో మనకు బీటెక్ అదే ఎంటెక్ ఏదో పాస్ అవ్వడానికి డిగ్రీ తెచ్చుకోవడానికి చేరాం కాబట్టి అది చదవాలి. అంతే తప్ప కంప్యూటర్ సైన్స్లో చేరి సోషల్ చదువుతాం, సైన్స్ చదువుతాం, మ్యూజిక్ నేర్చుకుంటాం అంటే కుదరదు. అలాగే ఏదైనా సరే ఇవి ఎందుకు చెప్తారు అంటే ఈ విశ్వం ఒక విద్యాలయము, విశ్వవిద్యాలయం అనే పేరు బాగానే ఉంటుంది కానీ విశ్వమే మనకు విద్యాలయం అనేది మనం ఎప్పుడూ చెప్తూ ఉంటారు మహాత్ములంగా. యూనివర్స్, యూనివర్స్ ఈజ్ ద యూనివర్సిటీ, యూనివర్సిటీ అది యూనివర్స్. ఈ యూనివర్స్లో ఏముంది అని ఎప్పుడు ప్రశ్నించుకోవడం, దానికి సంబంధించి తెలుసుకోవడం, దాన్ని కాపీ కొట్టడం, కాపీ యూనివర్స్ని కాపీ చేయడమే యజ్ఞం అంటారు. యజ్ఞం అంటే ఏంటో అని ఒక పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదు. చెట్టు ఎలా ఉంది దాన్ని చూసి మనం నేర్చుకుంటే అది యజ్ఞం కింద లెక్క. యజ్ఞమై జీవన విధానం అంటే అది. చెట్టు ఏం చేస్తుంది, అడిగిన అడగకపోయినా నీడస్తుంది, ఎవరొచ్చినా సరే నీడస్తుంది, ఏ పక్షి దాని మీద గూడు కట్టుకున్నా ఉండనిస్తుంది, పళ్ళు కోసుకొని ఇస్తుంది, రాళ్ళేసి కొట్టినా పళ్ళు ఇస్తుంది, మామూలుగా కోసినా నీళ్లు పోసేవాడిని కూడా అడగదు, నీళ్లు పోయకపోయినా ఇస్తుంది, నీళ్లు పోసిన వాడికి ఇస్తుంది, ఆ భేదం ఏమి ఉండదు, అలా ఉంటుందంటే. పూలిస్తుంది, పళ్ళు ఇస్తుంది, తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన గింజలు తీసుకుంటున్నా సరే ఏమందో, మొత్తం అంతా డిస్ట్రాయ్ చేసేస్తున్న చెట్టు కొట్టేస్తున్నా కూడా ఏమందో. అవన్నీ మనం దాంట్లో ఏవేం నేర్చుకోవాలంటే మనం కూడా నీడగొట్టం నేర్చుకోవాలి. మనం కూడా ఆశ్రయం ఇవ్వటం నేర్చుకోవాలి. మనం కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు తిడుతున్నా కొడుతున్నా సరే ఇవ్వగలిగి ఉండటం నేర్చుకోవాలి. సహనం అంటాం, అలాగే క్షమ అంటారు దానికి ఇంకో పేరు. క్షమ ఓర్పు వహించు అంటారు షిర్డీ సాయి. ఆ ఒక్క దాంట్లోనే ఎంతో విజ్ఞానం ఉంది, ఎంతో సాధన రహస్యం ఉంది అన్న. ఓర్పు వహించు, ఓర్పు వహించు అంటే ఎలా మేము చూస్తూ కూర్చోవాలా అనే ప్రశ్న వేయకూడదు. సరే, ఇక్కడ మనం మాస్టర్ ఎప్పుడూ ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళండి, ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంటి అసలు? ఇదివరకు చెప్పుకున్నాం మనం, ఇవాళ బ్రీఫ్గా మళ్ళీ దానికి ఒక దాని ఏమంటే ఇంకా బాగా సులభంగా అర్థమయ్యి దాన్ని సాధన చేసుకోవడానికి ఉత్సాహం కలగడానికి వీలుగా ఇవాళ క్లాస్. ప్రతి ఒక్కరికి మనస్సు ఉన్నది. ఈ మనసు ఎప్పుడు వచ్చింది? మనకు సోలార్ సిస్టమ్ మనం చేస్తూ ఉంటే మనకు వీనస్ నుంచి సనత్ కుమారులతో పాటు మన భూమి మీదకి లాస్ట్ రౌండ్లో అంటే థర్డ్ రౌండ్లో మనకు భూమి మీదకి ఎవరు వచ్చారు? అగ్నిదేవతలు వచ్చారు, లార్డ్స్ ఆఫ్ ఫ్లేమ్. వాళ్ళు ఏం చేశారంటే అంతవరకు మనస్సు అనేది ఒకటి మనిషికి లేదు, వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా మనస్సు పెరగడం మొదలైంది. మనస్సు అన్న చేతనత్వం అన్న ఒకటే, కాన్షియస్నెస్ అని వాడతాం ఇంగ్లీష్లో, దానికి ఇంకో పేరు మైండ్, దానికి ఇంకో పేరు మనస్సు. మనసులో ఎన్నో పొరలు ఉంటాయి, చేతనత్వంలో ఎన్నో పొరలు ఉంటాయి, అలాగే మైండ్లో ఎన్నో పొరలు ఉంటాయి. ఆ పొరలన్నిటి గురించి తెలుసుకోవటమే మన పరిస్థితి. యాక్చువల్గా మనం నేర్చుకోవాల్సింది అది. మన మైండ్ గురించి ఏం తెలుసు అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే కరెక్ట్గా మైండ్ అంటే ఏమిటనేది ఎవరు చెప్పలేరు. మనం ఏం చేయాలి అంటే మన మైండ్ గురించి తెలుసుకోవాలండి. మనం మనస్సు అంటే ఏమిటి అని మనకే మనం ప్రశ్న వేసుకోవాలి, ఎవరిని అడగటం కాదు. మనం ఎప్పుడన్నా వేసుకున్నాం ఇంతవరకు ఆ ప్రశ్న, మనస్సు అంటే ఏమిటి? పిల్లలు అల్లరి చేస్తారనుకోండి స్కూల్లో, టీచరు ఏం చేస్తాడు? ఒకసారి అలా చూస్తారు అందరికి, చూసేసరికి వాళ్ళు గప్చిప్ కామ్ అయిపోతారు, అల్లరి మానేస్తారు. ఇంకా ఎక్కువ అల్లరి చేసి రెండు దెబ్బలేస్తాడు. అలాగా ఈ మనస్సు అనేది గమనించడం మొదటి అది ఆగిపోతుంది. అంతవరకు మనం రకరకాలుగా ఆలోచిస్తున్నా కూడా మనం దాని గురించి, మనస్సు గురించి ఏం తెలియదు, ఆలోచిస్తున్నామని మనకు తెలుసు, అసలు ఆలోచిస్తున్నామని కూడా తెలియదు. ఇంకా చిత్రం ఏంటంటే చాలామందికి మనం ఆలోచిస్తున్నాం అని కూడా తెలియదు. చాలామంది ఆలోచించరు. ఇంకా చిత్రం ఏంటంటే చాలామంది అసలు ఆలోచించరు. రొటీన్గా పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మనం ఆలోచించి చేసేంత పనులే ఉండవు. ఆలోచించి చేసే పనులు ఎలా ఉంటాయి అంటే అంత క్రియేటివ్గా ఉంటాయి. ఓ బొమ్మ వేయాలంటే ఇంకో దాన్ని చూసి వేయటమే అంతే తప్ప మనం సొంతంగా ఏం వేయం కదా. నేచర్లో కనిపిస్తున్నవి చూసి వేస్తాం మళ్ళీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాపీడ్. ఇక్కడ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే కాన్షియస్నెస్ ఆర్ మైండ్ ఆర్ చేతనత్వం అనే దాని గురించి తెలుసుకోవాలి అంటే మనలో అది ఎలాగ ఉన్నది, మిగతా సృష్టిలో కూడా ఎలా ఉంది. మన ఒక్కరికే చేతనత్వం ఉంది అనుకోకూడదు, వాటికి కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఖనిజాల్లో బాగా గాఢంగా నిద్రపోతున్న మన సుషుప్తి స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కనబడదు, మనకు తెలియదు, మనం ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాం ఎప్పుడన్నా. అలాగ కళలు కూడా రాకుండా, ఒళ్ళు తెలియకుండా ఎక్కడ పడుకున్నామో తెలియదు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కొంచెం కళ స్థితి, కళ ఉంటుందన్నమాట. కళలో ఏమిటి, మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి, మొహాలు హావభావాలు అన్నీ ఉంటాయి. అది వృక్షస్థితిలో అలా ఉంటుంది. వృక్షస్థితిలో చేతనత్వం ఎలా ఉంటుంది, కలగంటున్నప్పుడు మనం ఎలా ఉంటాం అక్కడ అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జంతు స్థితి. జంతు స్థితిలో దానికి కోపం ఉంటుంది, దానికి కూడా ఒక ప్రేమ ఉంటుంది, దానికి కూడా భయం ఉంటుంది, దానికి కూడా ఆకలేస్తుంది, దానికి కూడా మిగతా మీటింగ్ ఇలా నిద్రాభయ మైథునాలు, ఆహార భయ నిద్రా మైథునాలు అందరికీ కామన్ అని చెప్తున్న మనుషులకి వాటికి కామన్ ఉన్నది. అక్కడ కూడా అలా పనిచేస్తూ ఉంటుంది. మరి ఇంకా మనిషి దగ్గరికి వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే వాడు సెల్ఫ్ కాన్షియస్. నేను అనే పదం ఎవరు వాడగలరంటే మనుషులే వాడగలరు, ఇంకెవరు వాడలేరు. జంతువులు నేను నేను అనలేవు. జంతువులన్నిటికీ కలిపి ఒక సోల్ ఉంటుంది అనమాట. ఇండివిజువల్ సోల్ కాదు, గ్రూప్ సోల్. కానీ మనిషికి అలా కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క సోల్. సరే, ఇప్పుడు ఈ మనిషిగా మనం ఈ భూమి మీద నేర్చుకోవలసినది ఏమిటి, నేర్చుకోవలసింది ఏంటి, తెలుసుకోవలసింది ఏమిటి అంటే, అందరు మహాత్ములు చెప్తున్నది ఒకటే మాట, ఈ జాగ్రత్త. మనకు నాలుగు స్థితులు ఉంటాయి ఇప్పుడు. జాగ్రత్త అంటే ఇంద్రియాల ద్వారా మనం అన్ని తెలుసుకోగలిగిన స్థితిలో ఉండడం. నెక్స్ట్ స్వప్న స్థితి, నిద్రపోతున్నప్పుడు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, లేదా ఒకే కళ కొందరు చిత్రంగా ఉంటుంది. ఏంటంటే మధ్యలో మెలకు వచ్చింది అనుకోండి, మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఆ కళ కంటిన్యూ అవుతుంది. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఒకే కళ కంటిన్యూ అవుతుంది. కొందరు అలా ఉంటారు, కొందరికి అప్పటికప్పుడు పోయి మళ్ళీ రెండో కళ వస్తుంది. కొందరికి చాలా హాయిగా ఉంటుంది కళ చూస్తున్నప్పుడు, కొందరికి భయం వేసేసి వణుకొచ్చేసేసి గబుక్కుని లేచి కూర్చుని గుండెలు దడదడ కొట్టేస్తుంది, చెమటలు పట్టేసి మళ్ళీ ఏదో అయిపోయింది బాబు ఎలాగా అని ఫోన్లు చేస్తుంటారు. ఇలాగ నైట్ మేర్, ఇలాంటి కళలు కొందరికి ఉంటాయి. నెక్స్ట్ ఇక కళలు లేకుండా గాఢ నిద్ర, సుషుప్తి, ఇది మూడో స్థితి. ఈ మూడు స్థితులు కాని స్థితి ఇంకొకటి ఉంది, నాలుగో స్థితి, అది తురీయము. అదే మాండుక్య ఉపనిషత్తులో చెప్తారు. ఈ ఓంకారం అంతా కూడా మాండుక్యోపనిషత్తులో చెప్పబడుతుంది. ఓంకారమే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ చేతనత్వ స్థితులన్నింటినీ ఈ మూడింటిని దాటి నాలుగవ చేతనత్వ స్థితి ఏదైతే ఉందో దానిలోకి ప్రవేశించాలంటే మనకు ఓంకారమే ఆధారం. ఓంకారం అంటే భగవంతుడు, తస్య వాచక ప్రణవ. భగవంతుడిని ఏ పేరుతో పిలుస్తారంటే ఓం. మనం ఓం అన్నాం అనుకోండి, ఇప్పుడు ఓం అంటున్నాను నేను, రెండు సార్లు అన్నా, మళ్ళీ ఓం మూడోసారి అన్నా, అంటే మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు భగవంతుడిని పిలిచినట్టు. తేజ అన్నాం అనుకోండి, ఫోన్లోనో లేకపోతే ఇలాగ స్కైప్లోనో వెంటనే పలుకుతుంది కదా. అలాంటిది మరి భగవంతుడు పలకడా ఓం అంటే, ఖచ్చితంగా పలుకుతాడు. పలికి ఏం చేస్తాడంటే ఆయన కూడా ఓం అనే అంటాడు. ఆయన ఇంకో పేరుతో సీతారాం పిలిచావా అండవు, ఆయన కూడా ఓం అనే అంటాడు. మన మనం ఓం అంటే ఆయన ఓం అంటుంటాడు. అంటే ఇక్కడ ఓంకారమే జరుగుతుంటుంది అన్ని చోట్ల, అంతే తప్ప ఇంకా రెండోది ఉండదు. పరమపూజ గురుదేవులు గాయత్రి మంత్ర మహావిజ్ఞానంలో చెప్తారు, హ్రీం శ్రీం క్లీం అనే మూడు గాయత్రి యొక్క సూక్ష్మ ప్రకృతి, పరమాత్మ యొక్క సూక్ష్మ ప్రకృతి. ఎవరు ఏ రకమైన సాధనలు చేసినా, దానికి ఏ పేరన్నా పెట్టండి మీరు, ఈ మూడిటి ద్వారానే మొత్తం కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఈ మూడిటి కంటే ఇంకా కొంచెం సూక్ష్మమైనది ఓంకారము అని చెప్తారు. అంటే పరమాత్మ, పరమాత్మ శక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ మహా ఉంది చూసారా ముందర, ముఖ్యంగా అది చాలా ఇంపార్టెంట్. ఆ మహాకాళి నుంచి కాళి, మహాసరస్వతి నుంచి సరస్వతి, మహాలక్ష్మి నుంచి లక్ష్మి వస్తాయి. మళ్ళీ ఆ లక్ష్మికి విష్ణువు, ఆ పార్వతికి లేకపోతే ఆ కాళికి శివుడు, ఆ సరస్వతికి బ్రహ్మ. అక్కడ వాళ్ళ వాళ్ళ దంపతులు అనమాట, వాళ్ళిద్దరిద్దరు. ఆ పైన ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సాక్షాత్తు పరమాత్మ యొక్క శక్తి, ఆయనతోనే ఉంటాయి అది. అంటే పరమాత్మ, పరమాత్మ శక్తి, పరమాత్మ ఓంకారము, పరమాత్మ శక్తి, హ్రీం శ్రీం క్లీం, ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఓంకారం లేదా మాండుక్యోపనిషత్తు దాంట్లో చెప్పిన ఈ తురీయ స్థితి గురించి తెలుసుకోవడానికి ఓంకారం అనే దాన్ని మాత్రమే మనం ఉపాసన చేయాలి. గురు చరిత్రలో ఉంటుంది, శ్రీపాద శ్రీవల్లభులు కానీ, నరసింహ సరస్వతి స్వామి కానీ ఎప్పుడు మనస్సుని ఆ భగవంతుడితో అనుసంధానంలో ఉంచుకున్నారు, ఎప్పుడు నాదానుసంధానం ఓంకారంతో. అలాగా ఓంకారంతో అనుసంధానం చేసుకుంటే ఏమవుతుంది, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి దాటి తురీయ స్థితి అంటే ఏమిటో తెలుస్తుంది. తురీయ స్థితి మనకు తెలుస్తుంది, తెలుస్తుంది కానీ అది కాసేపు ఉండిపోతుంది. కాసేపు ఉండిపోవడం ఏంటి, ఇది రోజు ఉండడం ఎలాగా. దీనికి పతంజలి యోగ సూత్రాల్లో చాలా సింపుల్గా చెప్పినవి కొన్ని ఉన్నారు. ఏంటంటే నువ్వు అన్నం తింటున్నప్పుడు ఆ రుచిని ఆస్వాదించు, ఆ రుచిని ఆస్వాదిస్తున్నంతసేపు నువ్వు తురిగి స్థితిలో ఉంటావు, ఫోర్త్ డైమెన్షన్లోనే ఉంటావు. అంతే తప్ప ఈ జాగ్రత్తలో ఉండవు, స్వప్నంలో ఉండవు, సుషుప్తిలో ఉండవు. అనుభవం అంటాం దాన్ని తెలుగులో సింపుల్గా, ఎక్స్పీరియన్స్ ప్లేన్. ఎక్స్పీరియన్స్ ప్లేన్ అనేది ఇంద్రియాల ద్వారా కూడా వస్తుంది, అలా కాకుండా సాధన ద్వారా వస్తే అది మన చేతిలో ఉంటుంది. ఇంద్రియాల ద్వారా వస్తే ఎప్పుడో అప్పుడు వస్తుంది, ఎప్పుడూ రాదు. ఎప్పుడు మనం తింటున్న అన్నం ఆ రోజు తినేదే అనుకుంటూ తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పొద్దున్న చేసిందా ఇదే, పొద్దున్న ఇదే, సాయంత్రం ఇదేనా అనుకుని తినేవాళ్ళు కొందరు ఉంటారు. రోజు అన్నమేనా, పండగ నాడు కూడా ఇంతేనా అనేవాళ్ళు కొందరు ఉంటారు. అంతే తప్ప దాని వాల్యూ తెలియకుండా. దాని వాల్యూ ఏంటంటే దాని రుచి. పౌర్ణమి గొప్పతనం ఏంటంటే ఏ పౌర్ణమి గొప్పతనం ఆ పౌర్ణమిదే. అయ్యో ఈ పౌర్ణమి మిస్ అయ్యాం, నెక్స్ట్ పౌర్ణమిలో మళ్ళీ కలుపుదామే అంటే కుదరదు. ఇంకెప్పటికీ ఆ పౌర్ణమి రాదు, అయిపోయింది అంతే. ఒకసారి వచ్చిన పౌర్ణమికి ఉన్న విశేషం రెండోసారి వచ్చిన పౌర్ణమికి ఉండదు. ఈ మధ్య చాలామంది ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, చాలా గొప్పది ఇది విషయం అని చెప్పుకుంటూ ఉన్నారు. అలా ఏముండదు. ఎలా ఎందుకు ఉండదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. వీటికి సైక్లిక్ మూవ్మెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం స్పైరల్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. స్పైరల్ మూవ్మెంట్ అంటే ఎలా తెలుసుకోవాలి? మెట్లు ఉన్నాయనుకోండి, ఇంట్లో మెట్లు పెట్టుకుంటారు కొందరు, ఇలాగ స్పైరల్గా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి సార్ మెట్లు, ఇలా తిరుగుతూ పైకి వెళ్తుంది. అంతే తప్ప మామూలుగా స్ట్రైట్గా ఉండవు. అలాంటప్పుడు వాడు కింద నుంచున్నవాడును ఆ పైన వెళ్ళినవాడు ఒకే లైన్లో ఉంటారు తప్ప ఆల్టిట్యూడ్ వేరుగా ఉంటుంది. వాడు పైన వాడు కింద ఉంటాడు, కానీ ఇద్దరు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటారు. అది స్పైరల్ మూవ్మెంట్ అండి. కాబట్టి ఈ పౌర్ణమికి ఆ పౌర్ణమికి పోలికలు ఉండొచ్చు, కానీ అది హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది, హయ్యర్ డైమెన్షన్లో ఉంటుంది. ఇది మామూలుగా ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది. అలాగా ఈ ఓంకారం మనం తెలుసుకోవటంలో, ఈ ఓంకారం ఉచ్చరించటంలో మన చేతనత్వ స్థాయిలు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి దాటి తురియమునకు వెళ్తాయి. తురియంకు వెళ్ళటం అంటేనే అనుభవం చెప్పుకుంటున్నాం. ఆ అనుభవం ఇవాళ పొద్దున్న లేకపోతే ఇవాళ సాయంత్రం మొన్న వండింది మళ్ళీ ఇవాళ ఉండే ఇవన్నీ తీసి పక్కన పెట్టాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే, దేని ఏ సమయంలో విషయం ఆ సమయానికి సంబంధించింది అంతే. అంతే తప్ప పాత వాటిని కంపేర్ చేసుకోరు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటాడంటే, మనిషి పాత జ్ఞాపకాల మీద బతుకుతాడు, అంతే తప్ప వాడు సొంతంగా ఏముండదు అంటాడు. అది రైట్. మనం అన్ని పాత గుర్తు తెచ్చుకొని దాంతో దీన్ని పోల్చుకుని అర్థం చేసుకుంటాం తప్ప ఇప్పటికిప్పుడు వినాం, ఇదే ఓంకారం ఇదివరకు విన్నామండి, ఓ అదే బాగుంది దీనికంటే అనొచ్చు, లేకపోతే ఇది బాగుంది దానికంటే అనొచ్చు. అంతే తప్ప ఇది మటుకు వినం. దానికి అందుకనే గురువులు ఏం చెప్తారంటే, ఏదైనా ఒక విషయం వింటున్నప్పుడు అప్పుడే వింటున్నట్టుగా వినాలి. అంతేగాని ఇదివరకు వినేసాం ఈ సబ్జెక్ట్ మాకు వచ్చేసాం అనకూడదు, ఎవరైనా అనకూడదు. ఇప్పుడికిప్పుడు వింటూ ఉంటేనే దానిలో అనుభూతిలోకి వెళ్తాం, మన ఓంకారంలోకి అనుభూతిలోకి వెళ్తాం. ఎలాగా పంచదార 4 మంది వేసుకున్నాం, పంచదార ఎలా ఉందంటే ఆ తీగా ఉంది, బాగుంది. బాహుబలి సినిమా చూసాం, ఎలా ఉంది, ఆ బాగుంది బాగుంది, చక్కగా తీసాడు, చాలా గొప్పగా ఉంది, స్ప్లెండర్, రకరకాల మాటలు వాడచ్చు దానికి, అంత గొప్పగా పిక్చరైజేషన్, ఇది అప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్. అది అనుభవంలో ఉన్నప్పుడు ఇంకా వాడు దాని మీద ఆ క్యాన్వాస్ మీద ఎవరున్నారు యాక్టర్స్ ఇవేం గుర్తుండదు. గొప్ప ఎంత మ్యాగ్నానిమిటీ ఉంది, ఎంత గొప్పగా ఉంది అనిపిస్తుంది. యాక్టర్ల పేర్లు గుర్తుండి, యాక్షన్ అంతా గుర్తుండే, సినిమా చూసినట్టు కాదు, లీనమైపోవటం అంటాం దాన్ని ఇంకో భాషలో. తెలుగులోనే ఒకటి అనుభవం అంటాం, అనుభూతి చెందటం. మనకెప్పుడు అసలు ఎప్పుడు చూడని ఒక పండు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, తినడం చాలా బాగుంటుందండి. మనం ఏం చెప్పగలం దాని గురించి, ఏం చెప్పగలం, తిన్న తర్వాతే తెలుస్తుంది. అప్పుడే మనకు అనుభవంలోకి వచ్చినట్టు. అలాగే ఓంకారం అనుభవంలోకి వస్తేనే ఓంకారం మనం ఉచ్చరించినట్టు. లేకపోతే ఊరికే ఓం అన్నా అంతే, ఓం అన్నా అంతే, డామ్ అన్నా అంతే, ఏమవుతుంది? ఓం అన్నా ఏం రిజల్ట్? డామ్ అన్నా మేము ఓం అని ఎందుకు అనాలండి, డామ్ అంటాం అనండి, పర్వాలేదు, తెలిసి అంటే పర్వాలేదు. ఢమరుకం ఉంది చూసారా, శివుడి చేతిలో ఢమరుకం, ఢమ్ 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 ఢమరు భజే అనే పాట ఉంటుంది. ఢమరుకంలో ఢమ్ అనే శబ్దం నిజంగా మనం పట్టుకుంటే మనకు ఐశ్వర్యం వస్తుంది. శివుడి దగ్గర అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి, కానీ ఆయన బికార్లో ఉంటాడు, చేతిలో చెప్పట్టుకుని శ్మశానంలో ఉన్నట్టుగా ఉంటాడు. కానీ ఆ ఢమ్, ఆ భమ్, అవి ఏవైతే ఉన్నాయో, ఆ అక్షరాల శక్తి మనం పట్టుకుంటే మన దగ్గరికి ఆటోమేటిక్గా నడిచొస్తాయి. నిజంగానే అంటే నిజంగానే ఆ శబ్దం యొక్క శక్తి అలాంటిది. అలాంటిది ఇవన్నీ ఓంకారంలోంచి వచ్చాయి. ఓంకారంలోంచి వచ్చిన ఈ శబ్దాలకు ఎంత శక్తి ఉంటే ఓంకారానికి ఎంత ఉంటుందంటే అన్ని రకాల శక్తులు కలిసిందే ఓంకారం. దాంట్లో ఇంకోటి లేదు, అన్నీ ఉన్నాయి దాంట్లో, ఇంకొకటి లేదనేది లేదు, అన్నీ దాంట్లో. ఆ ఓంకారాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. ఓంకారం అంటే పరమాత్మ, దానికే ఆ ఫోర్త్ స్టేట్కే ఆ తురియ స్థితికే పరమ గురువులు ఒక పేరు పెట్టారు. అదేంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క సామ్రాజ్యం. మనం భగవంతుడి సామ్రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ అన్నారు అనుకోండి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఎర్త్ లైక్ క్రైస్ట్ కమ్, క్రీస్తు త్వరలో వచ్చును అని ఇలాగ బోర్డుల మీద రాస్తుంటారు, ప్రతి స్తంభం మీద రాస్తారు, ఎక్కడ చోటు దొరికితే అక్కడ రాసేస్తారు వాళ్ళు. ఇవన్నీ ఊరికే స్లోగన్ షౌటింగ్ వల్ల ఏం రాడు. క్రీస్తు వచ్చును, క్రీస్తు వచ్చును అని అందరం కలిసి అరిచామనుకోండి, అంత మాత్రం క్రీస్తు రాడు. క్రైస్ట్ అంటే పరమ పవిత్రమైన చైతన్యం, మనలో పరమ పవిత్రమైన చైతన్యమే క్రైస్ట్ ప్రిన్సిపల్. ఆ క్రైస్ట్ ప్రిన్సిపల్ మన సాధన చేసుకుంటే మనలోకి అవతరిస్తుంది తప్ప అరిస్తే రాదు. ఆ సాధనలో భాగంగానే ఓంకారాన్ని మనం సాధన చేయటం, ఓంకారాన్ని అంటాం వింటాం. అని అంటాము వింటాం, అంటాం వింటాం. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మనం ఈ ఫోర్త్ డైమెన్షన్ లేకపోతే ఫోర్త్ స్టేట్ తురియ స్థితి, భగవంతుని సామ్రాజ్యం అని చెప్పబడే ఏదైతే ఉందో ఆ భగవంతుని సామ్రాజ్యంలోకి ప్రతి మానవుడు ప్రవేశించడం అనేదే ఈ భూమి మీద పుట్టినందుకు నేర్చుకోవలసినది. ద గోల్ ఆఫ్ ఇవల్యూషన్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓపెన్ టు వన్ అండ్ ఆల్ హూ ఈజ్ విల్లింగ్ టు ఎంటర్. క్రైస్ట్ ఏమంటాడు, దోస్ హూ హ్యావ్ ఇయర్స్ టు హియర్, దోస్ హూ హ్యావ్ ఐస్ టు సీ కెన్ హియర్ అండ్ సీ అంటాడు. అది చాలా చిత్రంగా చెప్పినట్టుగా ఉంది, పొడుపు కథలాగా, కానీ మనం నిజంగా భగవంతుడి సామ్రాజ్యం ఉన్నది. నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగాడు వివేకానంద అందరినీ. ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. ఒక ఆయన మటుకు అన్నాడు, అబ్బో నీ కళ్ళు చూస్తే నువ్వు యోగి అయ్యేట్టుగా ఉన్నావు, నువ్వు తప్పకుండా ఇలాంటి వాడిని పట్టుకోగలవు, బాగుంది శుభం అని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సరే రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్తాడు. ఆయన దేవుడు చూశావా అని అడుగుతాడు. ఆయన ఏం చెప్పాడు, చూశాను అంటాడు. ఈయన ఇలాంటి ప్రశ్న అడిగేవాడి కోసమే చూస్తున్నాడు, ఆయన ఇలాంటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పేవాడి కోసం ఆయన చూస్తున్నాడు. సో ఇద్దరు కలుసుకున్నారు. కాబట్టి ఏమైంది, అగ్గిపెట్టి మీద అగ్గిపొల్లకి ఇస్తే మంట ఎలా వస్తుందో అలాగా ఈయనలో ఉన్న తపన, ఆయనలో ఇది నేర్పాలైన తపన గురువు కూడా చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా గురువు శిష్యుల కోసం వెతుకుతూ ఉంటాడు, పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు. గురువుల పని రెండు ముక్కల్లో చెప్పారు ఒక ఆయన మహాత్ముడు, ఏంటంటే వర్క్ అండ్ వెయిట్. వర్క్ అండ్ వెయిట్ మనం ఏం చేస్తాం, దేంట్లో ఒకటి మిస్సింగ్ ఉంటుంది. జనరల్గా వెయిట్ చేస్తుంటాం, చెప్తే ఎవరన్నా చేద్దామని కొందరు వెయిట్ చేస్తారు, కొందరేమో వర్క్ చేసి వెయిట్ చేయరు, వర్క్ చేస్తారు, వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేసి ఇంకా రాలేదేంటి రిజల్ట్, ఇంకా రాలేదేంటి రిజల్ట్ అని కంగారు పడుతుంటారు. అది వెయిట్ అంట, దాన్ని వెయిటింగ్ అంట. అందుకనే ఓర్పు ఉండాలి. ఇక్కడ మనకు ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఎంటర్ అవ్వటానికి లేకపోతే తురియ స్థితిలోకి మనం ప్రవేశించడానికి ఈ భూమి మీద మనం ప్రతి ఒక్కడూ పుట్టాము అనేది గుర్తుండాలి. సో మనందరి ఒకే ఒక లక్ష్యం, వాళ్ళు ఏ దేశంలో అయినా పుట్టచ్చు, ఏ ఉద్యోగాలైనా చేయొచ్చు, ఏ వ్యాపారం అయినా చేయొచ్చు, ఏ వృత్తి అయినా ఎన్నుకోవచ్చు. ధర్మవ్యాధుడు ఉన్నాడు, అతని వృత్తి ఏంటి, మాంసం అమ్మడం. అంత మాత్రాన అతనికి జ్ఞానం లేకపోయిందా, ఉంది. నిషాదుడు ఉన్నాడు, నిషాదుడు అంటే వాల్మీకి. ఆ నిషాదుడు ఏం చేశాడు, రామాయణం రాశాడు. ఆ మారే సమయం వచ్చినప్పుడు ఆ స్పర్శ వస్తుంది. స్పర్శ ఏం చేస్తుంది, స్పర్శ అంటే మనకు ఏం గుర్తురావాలి, పరశువేది గుర్తురావాలి. పరశువేది ఏం చేస్తుందంటే బంగారంగా మార్చేస్తుంది ఇనువుని. అలాగే గురు స్పర్శ ఏం చేస్తుంది, మనిషిని భగవంతుడిగా మార్చేస్తుంది. సమర్థ సద్గురు స్పర్శ, స్పర్శ అంటే ఏంటండి, స్పర్శ వస్తే ఏమవుతుంది, ప్రశ్న బాగానే ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే మానవుడిలోనే భగవంతుడు నివసించడం మొదలెట్టాడు. మానవుడు వేరు, భగవంతుడు వేరు అనే స్థితి పోయి మానవుడితో, మానవుడిలో ఒక్కడిగా భగవంతుడు ఆ శరీరం ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాడు. భగవత్ స్పర్శ వస్తుంది, దాన్నే సమర్థ సద్గురు స్పర్శ అంటాం. ఈ ఓంకారం ఉచ్చరించడం వల్ల మనం ఆ తురియ స్థితికి వెళ్తాం. తురియ స్థితిలో ఎలాగైతే అనుభవం వస్తుంది. ఒక యాపిల్ తిన్నాం, యాపిల్ తిన్నవాడికి యాపిల్ తినని వాడికి తేడా ఏంటంటే వాడికి ఆ అనుభవం ఇదివరకు ఎప్పుడో ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు తింటే ఉంది, ఇప్పుడు మళ్ళీ అనుభవం వస్తుంది. అలాగే మంచి మ్యూజిక్ విన్నాం, చిట్టిబాబు సంగీత కచేరి వెళ్దాం అనుకున్నాం రాజ్యం. చిట్టిబాబు గారు అంటే వీణ ఫేమస్, లేకపోతే ఏమన శంకర శాస్త్రి గారు వీణ ఫేమస్, లేకపోతే రవిశంకర్ గారి సితార్ ఫేమస్. అలాంటి వాటికి ఆ కన్సర్ట్కి వెళ్తే మనం మర్చిపోతాం, చుట్టుపక్కల ఎక్కడ కూర్చున్నాం ఏంటి అన్ని మర్చిపోయా, సంగీతంలో కరిగిపోతాం, లీనమైపోతాం. అది నాలుగో స్థితి అంటే ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళటం అంటే, అది కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి ఎంటర్ అవటం అంటే. అలాగే కొన్ని కొన్ని మంచి మంచి సీనరీస్, ఇప్పుడు చాలామంది టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తారు, లేకపోతే మంచి మంచి విహారయాత్రలని వెళ్తూ ఉంటారు. ఎందుకు దాంట్లో ఉన్న ప్రయోజనం ఏంటంటే, కాసేపు అయినా సరే ఈ ఫోర్త్ స్టేట్లోకి వెళ్తాము. హిమాలయాలు చూసాం అనుకోండి, అలాగా అబ్బా కాసేపు స్టన్ అయిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే మన సెన్సెస్ పనిచేయవు, మన మైండ్ పనిచేయదు. ద సెన్సెస్ అండ్ ద మైండ్ ఆర్ సస్పెండెడ్ బట్ వీ రిమైన్. మనం ఉంటాం, మనస్సు ఉండదు, మనం ఉంటాం, ఇంద్రియాలు పనిచేయవు. కానీ మనకు రోజు జరుగుతుంటుంది, కానీ మనం కూడా ఉండవు. అప్పుడు ఇంద్రియాలు ఉండవు, మనస్సు ఉండవు, మనము కూడా ఉండవు. దాన్నే ఏమంటాం అంటే నిద్ర అంటాం. నిద్రాస్థితిలో ఇంద్రియాలు పనిచేయవు. ఎప్పుడైనా దోమ కొడితే ఊరికి ఇలా కొట్టుకుంటాం తప్ప నిజంగా మనం లేచి అప్పుడు నిద్రపోనట్టే. మళ్ళీ నిద్ర లేచి దోమ చంపుతాడు అనుకోండి, ఎవడన్నా వాడు నిద్రపోనట్టే. నెక్స్ట్ చెమటలు పోతున్నాయి, అదే గుచ్చుగుడ్డు ఉంది, మెత్తగా ఉంది, చలి ఎత్తుంది, మెత్తగా ఉంది, ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి నిద్ర లేనట్టే. నిద్ర సుఖమెరగదని సామెతుంది. నిద్ర నిజంగా వస్తే నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో, అలాగే విజయవాడలో సన్నటి గోడ మీద పడుకుని నిద్రపోయేవాడు ఉంది. వాడు అటు ఇటు కదిలేటంటే గోడ మీద కింద పడిపోతాడు కాలంలో. అక్కడే ఎక్కడ చూశాను చెప్పను, హైదరాబాద్లో చార్మినార్ చౌరస్తాలో రెండు థియేటర్స్ ఉన్నాయి, సుదర్శన్ 70 mm, ఇటు సుదర్శన్ ఉంటుంది, ఆ పక్కన ఇంకోటి ఉంటుంది. అక్కడ చూశాను నేను ఆ గోడ మీద పడుకుని నిద్రపోయేవాడు పగలపూటే, రాత్రిపూట కాదు. అలాగే విజయవాడలో కూడా స్కూల్ గోడల మీద పడుకుని నిద్రపోయేవాడు. రాజమండ్రిలో అయితే గోదావరి ఒడ్డునే చప్టాలు ఉంటాయి, ఆ చప్టా మీద పడుకుంటాడు. వాడు పొరపాటున కదిలాడు అంటే గోదావరిలో పడిపోతాడు, కానీ అలాగే నిద్ర అవుతారు వాళ్ళు. నిద్ర సుఖం ఎరగదు. మనం నిజంగా నిద్ర వస్తే అవన్నీ పట్టించుకోం, నిద్రపోతాం. అప్పుడు నిద్రపోతే ఏమవుతుందంటే మన ఇంద్రియాలు పనిచేయవు, ఒక్క ఇంద్రియం పనిచేయి. నిద్రపోతుంటే మన మనస్సు అసలు పనిచేయి. మనసు పనిచేస్తే నిద్ర రాదు. ఏదైనా నామం చేసుకుంటూ పడుకోండి మంచిది అన్నారనుకోండి, రామ రామ రామ, అలా రామ అన్నంతసేపు ఎవరికి నిద్ర రాదు. ఆ రామ అనేది పోతేనే వీడికి నిద్ర వస్తుంది. సో ఇంతవరకు నిద్ర అనే దాన్ని ఎవ్వరూ డిఫైన్ చేయలేదు అని చెప్తారు ఒక మహాత్ముడు. నిద్ర అనేది డిఫైన్ చేయాలంటే వాళ్ళు లేచి కూర్చోవాలి, సో వాళ్ళు నిద్రపోవట్లేదు, అది ప్రాబ్లం. అందుకని ఏంటంటే ఈ నాలుగవ స్థితి ఏదైతే ఉందో దాంట్లో ఇంద్రియాలు సస్పెండ్ అవుతాయంటే ఇంద్రియాలు ఏవి పనిచేయవు, అంటే కళ్ళు చూడవు, చెవులు వినవు. అంటే మనం ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, మనకు కళ్ళు ఎలాగ మూసుకుంటాం కాబట్టి కనపడవు, చెవులు మూసుకోలేం కదా, కానీ చెవులకి కూడా ఏం వినపడకూడదు, ఆ స్థితి రావాలి. నెక్స్ట్ మనస్సు పనిచేయకూడదు. మనసు పనిచేయటం అంటే ఏంటి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, చేయగా చేయగా ఆలోచనలు రావడం మానేస్తాయి. ఆ ఆలోచన లేకుండా ఇంద్రియాలు పనిచేయకుండా ఇంకొకటి ఉంది మధ్యలో, మన ప్రాణం పనిచేస్తుంది. ప్రాణం పనిచేస్తుందని గుర్తేంటి, గాలి పీలుస్తుంటాం, గాలి వదులుతుంటాం. ఇది లేకుండా మనం ఉంటాం, మనం ఉన్నాం అని మనకు తెలుస్తూ ఉంటుంది. శ్వాస ఆడదు, మనస్సు ఉండదు, అంటే ఆలోచనలు ఉండవు, ఇంద్రియాలు ఏవి వినపడవు, ఏవి కనపడవు, మనం ఉంటాం. ఆ స్థితి ఏదైతే ఉంది, ఈ స్థితిని సాధించడం మానవుడి యొక్క కర్తవ్యము. ఇది భగవంతుడి సామ్రాజ్యము, దాంట్లో ప్రవేశించడమే మానవుడి కర్తవ్యము. అలాగ ప్రవేశించడానికే ఈ భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశం కల్పించడమే డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవుల యొక్క కార్యక్రమం. మిగతా కార్యక్రమాలతో పాటు ఇదొక కార్యక్రమం. దానికే ఆయన రకరకాల సాధనలు ఇచ్చిన సమర్థ సద్గురు స్పర్శ ఇచ్చారు. ఆ సమర్థ సద్గురు స్పర్శలో ఆటోమేటిక్గా ఓంకారం చేస్తాం మనం. ఓంకారం చేస్తూ ఓంకారం ఎక్కడ లయమైపోతుందో అక్కడ నీ మనస్సుని లయం చెయ్యి అన్నారు. ఓంకారం అనేది లయమైపోవడం అంటే మనం అంటాం వల్ల ఓంకారం లయమైపోతుంది. ఓంకారం ఎప్పుడు అలాగా మనం కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం హృదయంలోంచి ఎప్పుడు మన వస్తూనే ఉంటుంది, ఆగిపోకుండా. ఇంకొక మహాత్ముడు ఏం చెప్తారంటే, ఆ శబ్దాన్నే విను, దాని అర్థం వదిలేసేయి. సపోజ్ మాస్టర్ ఇచ్చిన మంత్రం ఉంది, ఓం ఓం భూ భూ స్వ హ్రీం హ్రీం క్లీం తత్ సవితురేణ్యం భర్గో ధీమహి ధియో యోన ప్రచోదయాత్. హ్రీం హ్రీం క్లీం ఓం కయైల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం జ్రీం. దీంట్లో ఆ శబ్దం మాత్రమే విను, అర్థం పట్టుకోకు, శబ్దం మాత్రమే విను, మధ్యలో గ్యాపులు ఇవన్నీ అనవసరం అని ఇంకొకళ్ళు చెప్తారు, ఇంకో మహాత్ముడు. అలా వెళ్ళినా, ఒట్టి శబ్దాన్ని వింటూ వెళ్ళినా, శబ్దానికి శబ్దానికి మధ్య గ్యాప్ పట్టుకుంటూ వెళ్ళినా, ఆ అర్థంలో లీనమైపోయినా, జరిగేది ఏంటంటే మన మనస్సు లీనమైపోతుంది. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేట్ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్. శబ్దం మాత్రం వింటూ ఉంటే శబ్ద ఉత్పత్తి స్థానం ఎక్కడ, దాంట్లోకి వెళ్తాం. శబ్దానికి శబ్దానికి మధ్య గ్యాప్ కాకుండా అర్థాన్ని వింటున్నాం అనుకోండి, దాని గురించి తెలుస్తుంది. మధ్యలో గ్యాప్ పట్టుకుంటే ఏమవుతుంది, అన్నీ పరమే వ్యోమం అనే దాంట్లోంచే బయటకు వస్తున్నాయి. సో మనం ఆ పరమే వ్యోమంలోకి వెళ్తాం. అలాగా సమర్థ సత్గురు స్పర్శ అనే ఈ ధ్యాన విధానం వల్ల మనం నాలుగో స్థితిలో ఎప్పుడు ఉండడానికి వీలవుతుంది. నాలుగో స్థితి అంటేనే భగవంతుడి సామ్రాజ్యంలోకి ప్రవేశించడము. భగవంతుడి సామ్రాజ్యంలో ప్రవేశించడం అంటే మనం ఉంటాము, మనం ఉంటాం అనేది మనకు తెలుస్తుంటుంది. మామూలుగా మనం ఉండని స్థితి, మనం ఉండే స్థితి రెండు ఉంటాయంటే, త్రిపాదస్య అమృతం భువి దివి, భువిలో ఒక్కటి ఉంటుంది, ఒక పాదం భువిలో ఉంటుంది, మూడు పాదాలు దివిలో ఉంటాయి. ఆ మూడు పాదాల్లో ఏమిటో తెలుస్తుంటుంది మనకు. అంతవరకు మనం ఆ మూడు పాదాల గురించి ఏమీ తెలియదు. అంటే మనకు ఇప్పటివరకు భౌతికంగా మనం 1/4 కాన్షియస్నెస్ వాడుకోగలం అనుకుంటే అది కూడా వాడుకోం. 5 ఇంద్రియాలకు సంబంధించిన 1% కాన్షియస్నెస్ వాడుకుంటాం, మిగతా మనకు తెలియదు. కళ గురించి పెద్దగా తెలియదు. కళ అలా వస్తుందంటే మనం అనుకున్నవే కళ్ళలో వస్తాయి తప్ప, మన చేతనత్వమే అంతగా విస్తరిస్తుంది తప్ప ఇంకోటి కాదు. నెక్స్ట్ వచ్చేదాని గురించి అసలు తెలియదు. సుషుప్తి గాఢంగా నిద్రవడం అంతే. అందుకని మన సాధన పద్ధతులన్నీ కూడా ఎటు మనల్ని నడిపిస్తాయి అంటే ఈ నాలుగో స్థితిలోకి మనం ప్రవేశించడానికి. అందుకని రోజు ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒక రోజు మనకు క్లిక్ అవుతుంది. ఇంకా క్లిక్ అయితే ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇంక పోకుండా మనం అందుకోగలుగుతాము. అంతే తప్ప రోజు చేసినా ఇంకా రావట్లేదు ఏమిటి అనే ప్రశ్న రాకూడదు. మనం ఏ ఉద్దేశంతో చేయాలి, ఆ భగవంతుడి సామ్రాజ్యంలోకి మాకు ప్రవేశము కలగాలి అనుకుంటూ చెయ్యాలి. ఆ భావనతో చెయ్యాలి. థాట్ ఏంటి, భగవంతుడి సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. అది మన అందరి హక్కు. మానవులుగా పుట్టిన ప్రతివాడు చెయ్యాల్సిన పని, అది చెయ్యదలచిన పని కాదు, చెయ్యవలసిన పని. ఆ చెయ్యవలసిన పని కాబట్టి మనం ఓంకారాన్ని అంటూ భగవంతుడి సామ్రాజ్యంలో మేము ప్రవేశించాలి. అందుకని ఏమనాలి, ఓంకారం అంటున్నప్పుడు ఇంద్రియాలన్నీ దేనివల్ల పనిచేస్తాయి, ప్రాణం వాటిల్లోకి వెళ్తేనే అవి పనిచేస్తాయి. సో ఇంద్రియాలని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోవాలంటే దేంట్లోకి తీసుకుంటాం, ఇంద్రియాలన్నీ ప్రాణంలో కరిగిపోయాయి అని ఒకసారి దానికి సజెషన్ ఇవ్వాలి. అంటే కళ్ళల్లో పనిచేస్తున్న శక్తి విత్డ్రాయింది ఎక్కడికి, ప్రాణంలోకి విత్డ్రాయింది. కళ్ళల్లో ఉన్న శక్తి ప్రాణంలోకి, చెవుల్లో ఉన్న శక్తి ప్రాణంలోకి, చేతుల్లో ఉన్న శక్తి ప్రాణంలోకి, చర్మం మీద పనిచేసిన శక్తి ప్రాణంలోకి. ఇలాగా ఇవన్నీ ప్రాణంలోకి లీనమైన తర్వాత ఆ ప్రాణం దేంట్లోకి లీనం అవ్వాలి, మనస్సులోకి లీనం అవ్వాలి, ఆ మనస్సు భగవంతుడిలోకి లీనం అవ్వాలి. ఇలాగ స్టెప్స్ అన్నమాట. మనం ఓంకారం అంటున్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంద్రియాలలోకి పనిచేస్తున్న ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా విత్డ్రా అయిపోవాలి, ఆ ప్రాణం అంతా కూడా మనసులో కరిగిపోవాలి, ఈ మొత్తం ఇది భగవంతుడిలో కరిగిపోవాలి, అలా అనుకోవాలి. అలా అనుకుంటూ ఓంకారాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే మనం ఈ భూమి మీద వచ్చినందుకు నాలుగవ స్థితి అందుకోవడం అనేది మన ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యము. ఆ నాలుగవ స్థితిలో ఉండడానికే ఇంద్రియాలు పనిచేయకూడదు, మనస్సు పనిచేయకూడదు, కానీ నేను నేను అనే చేతనత్వం ఏదైతే అది ఉండాలి. ఆ నేను అనే చేతనత్వం ఉంటున్నప్పుడు ఇంద్రియాలు ఉండవు, ప్రాణం ఉండదు, మనసు ఉండదు, కానీ అన్నిటినీ కలుపుకొని నేనుంటాను. అన్నీ నాలో ఉంటాయి, నేను వాటిలో ఉన్నాను. కానీ చెప్పడానికి బాగుంటుంది, వినటానికి చేస్తే కానీ అర్థం కాదు. అందుకని ప్రాక్టీస్ చేయాలి. పంచదార నాలికి మీద వేసుకున్నాం అనుకోండి, అప్పుడు నాలికి పనిచేస్తుందా, ఇంకా మనసు పనిచేస్తుందా, ఇవేమి పనిచేయదు. తీయగా ఉన్నది అనే ఒక అనుభూతి ఒకటే ఉంటుంది. మంచి మ్యూజిక్ వింటున్నాం, అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటూ ఉన్నాం. అదే ఉంటుంది తప్ప ఎవరు పాడారు, ఏ రాగం, ఇవన్నీ పోతాయి. అలాంటి ఒకనొక అనుభవం ఏదైతే ఉందో అది మనకు ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు అన్నీ సస్పెండ్ అయ్యి మనం ఉన్నప్పుడు మనకు అందుతుంది. ఇది అందుకోవటమే మనకు ఈ ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ద సింథసిస్ ఆఫ్ కాన్షియస్నెస్, ద డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, లేదా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. వీటిల్లో మనం ఒక్కొక్క పేరు ఎలా పేరు పెట్టినా ఇవి నేర్చుకునేది. కాబట్టి ఇది మన యాక్చువల్ సిలబస్. ఇది నేర్చుకోవడం, ఎన్ని రకాల సిద్ధాంతాలు వచ్చినా, ఎన్ని రకాల ఇజమ్లు వచ్చినా, ఎన్ని రకాల ఆర్గనైజేషన్స్లో చెప్పకుండా జరిగేది మటుకు ఇంతే. దీన్ని నేర్చుకోవడానికి పుట్టావు, అది నేర్చుకుంటాం. దీన్నే చెప్తుంది సీక్రెట్ డాక్టర్ని, దీన్నే చెప్తుంది ఎలిసి బేలీ గారి పుస్తకాలన్నీ, దీన్నే చెప్తుంది భాగవతం, దీన్నే చెప్తుంది సమస్త సారము. అలా తెలుసుకున్న వాళ్ళకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమర్థం అవుతుంది అంటే, ఈ విశ్వం అంతట్లో నేను ఒక భాగాన్ని, విశ్వం వేరు నేను వేరు కాదు, విశ్వంలో భాగాన్ని నేను అని తెలుస్తుంది. అలా తెలియటమే యోగం. అంతే తప్ప నేను వేరు ఇది వేరు అనుకుంటే ఇంకా యోగంలో లేవు. ఇవన్నీ కూడా నదీనాం సాగరోగతి, నదులన్నీ సాగరంలోకి వెళ్తాయట. అలాగే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, అన్ని నమస్కారాలు కేశవుడి దగ్గరికి వెళ్తాయి. అలాగే అన్ని సాధనలు టువర్డ్స్ దిస్ ఎండ్ అంతర్యామి అంటారు నీకే గారు. అంటే అందరిలోనూ లోపల వెలుపల అంతర్బహిష్య వ్యాప్తం. ఆయన ఏమన్నారు, నారాయణుడు లోపల బయట అంతా నిండి ఉన్నాడు నారాయణుడు. ఆ స్థితికి మనం అందరం చేరడం అనేది మనకు గమ్యం. అది గమ్యం. అలా నేర్చుకోవడానికి ఏం చేయాలి, శిష్యుడిగా వాడు ఏమేమి చెప్పారో అవన్నీ చేయాలి. ఓకే, నేను ఒక్కడిని ఓం అంటాను, మిగతా ఏం చేయనండి మళ్ళీ రాదు. శిష్యుడిగా ఏమేమి చేయాలని చెప్తారు అవన్నీ చేసుకుంటూ, ఈ ఓంకార సాధన చేసుకుంటూ ఉంటే మనం ఆ స్థితికి వెళ్తాము. ఇలాంటి స్థితి పరమ అనుగ్రహ స్వరూపులైన మాస్టర్ గారి ఆశీర్వచనంతో. ఎప్పుడైనా గురువుని ఆశీర్వచనం అడగాలి, మహాత్ములు ఎవరినైనా సరే ఆశీర్వచనం అడగాలి, పెద్దలు ఎవరినైనా సరే వాళ్ళని, మనకంటే పెద్దలు ఒక్కరోజు కాదు ఒక్క నిమిషం పెద్దవాడైనా సరే, మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు చదువుకున్నా చదువుకోపోయినా వాళ్ళ ఆశీర్వచనం అడగాలి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. తీసుకుని అలాగ మాస్టర్ గారి ఆశీర్వచనాన్ని అడిగి ఈ ఓంకార సాధన మొదలు పెడితే ఖచ్చితంగా అందరికీ ఫోర్త్ స్టేజ్ ఏంటో, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో రుచి చూపిస్తారు. మన దాంట్లో ప్రవేశపెట్టడమే ఆయన లక్ష్యం కాబట్టి, ఆయన అవతార కార్యక్రమం కాబట్టి తప్పకుండా మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ బాగా ఆత్మరాజ్య స్థాపన అనే పేరుతోటి మనకు సమర్థ సద్గురు స్పర్శ ఇచ్చారు. ఆ స్పర్శని మనం అనుభూతి చెందుతూ ఇంకా కొన్ని లక్షల మందికి అనుభూతిని అందించే విధంగా మనం మాస్టర్ గారికి వాహికలుగా ప్రతి ఒక్కరూ పనిచేస్తారు అని ఆశిస్తూ, ఈ కార్యక్రమాలు ఎన్నెందుకు చేస్తాం, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుతూ మనసార స్వస్తి ప్రజాభ్య పరిపాలయం దామ్య ఏడ మార్గేణ మహిం మహిషాహ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు కాళే వర్షల వర్జన్య సిదాలిని యజోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అవుత్రాః వృక్షిణస్సు వృక్షిణస్సు బహుత్రిణ నిర్ధనా సుధనాస్సు జీవంతు శరదాం శతం ఓం శాంతి 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 అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ నవ్యవస్థా మా సువ్యవస్థంగమయ ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.